దక్షయజ్ఞము. ప్రజాపతికి మానసపుత్రుడు దక్షుడు, అంటే బ్రహ్మ మానసపుత్రుడు. ఇతడికి 64 మంది కుమార్తెలు ఉన్నారు అని గతంలో చెప్పుకున్నాం. వీళ్లలో 10 మంది కుమార్తెలను కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నాడు, 27 మందిని చంద్రుడు వివాహం చేసుకున్నాడు, 13 కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకున్నాడు, భృగు 11 మందిని వివాహం చేసుకున్నాడు. ఇక మరీచి సంభూతిని, అంగీరసుడు స్మృతిని, పులశ్చుడు ప్రీతిని వివాహం చేసుకోగా సతీదేవిని ఈశ్వరుడికిచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ రకంగా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి సతీదేవిని శివుడు వివాహం చేసుకుని దక్ష ప్రజాపతికి అల్లుడయ్యాడు. సరే, వివాహం పూర్తయిపోయింది. సతీదేవిని తీసుకుని శివుడు కైలాసం వెళ్లిపోయాడు. ఆ తర్వాత లోకల్లో ప్రయాగలో దేవతలందరూ కూడా సత్రయాగం చేయాలి అని చెప్పేసి తలపెట్టారు. ఆ యాగానికి దేవతలు, దిక్పాలకులు, ప్రజాపతులు, త్రిమూర్తులు, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్యగణాలు అన్ని కూడా విచ్చేసినాయి. దక్షుడు యాగశాలలోకి ప్రవేశించగానే సభాసందులందరూ కూడా లేచి నిలబడి గౌరవ సూచకంగా ఆయనకి స్వాగతం పలికారు. కాని శివుడు మాత్రం ఆసనం నుంచి రావలేదు. అది చూసినటువంటి దక్ష ప్రజాపతి తన అల్లుడైనటువంటి శివుడు తనను కావాలి అనే అవమానించాడు అని భావించాడు. శివుడి యొక్క చర్యని మాత్రం సహించలేకపోయాడు. అతడి మీద పట్టలేనటువంటి కోపం వచ్చింది. శివుడు చేసినటువంటి పని వల్ల ధర్మం కుంటుబడుతూ ఉన్నది. ఇతడు నా అల్లుడు, నన్ను గౌరవించవలసినటువంటి వాడు, అది లేకపోగా కూతుర్న చోటు నుంచి కదలకుండా నన్ను అవమానించాడు. వేదాన్ని శుద్ధుడికి అప్పచెప్పినట్టుగా నా కుమార్తెని ఇతడికిచ్చి అపాత్ర దానం చేశాను. ఇప్పుడు విచారించే లాభం ఏమిటి? బూడిద పోసుకుని తిరిగేటటువంటి ఇతడు నన్ను గౌరవించకపోతే వచ్చే నష్టమే ఉంది. ఈ పిశాచ నాయకుడు నన్ను అవమానించినందుకు గాను ఇక నుంచి ఇతడికి యజ్ఞయాగాల్లో హైర్భాగం లేకుండా ఉండగాక అని శపించాడు. శివుడు మాత్రం మౌనం వహించి నిర్వికారంగా ఉండిపోయాడు. కాని శివుణ్ణి శపించినందుకు అతని వాహనమైనటువంటి నందీశ్వరుడికి మాత్రం విపరీతమైన కోపం వచ్చింది. అతడు, అంటే ఈశ్వరుడు, సమస్త జగదాధారుడు, సర్వలోకైక పూజ్యుడు. అటువంటి శివుణ్ణి శపించినటువంటి దక్షిణ యొక్క ముఖము తేజోహీనమవుగాక అని చెప్పి ప్రతిశాపం పెట్టాడు ఈ నందీశ్వరుడు. ఆ మాటలు విన్నటువంటి దక్ష ప్రజాపతి కుద్రుడై, ఓరే నంది, శివునితో పాటుగా నీకు కూడా యజ్ఞయాగాలలో హైర్భాగము అనేది ఉండదు అని ప్రతిశాపం పెట్టాడు. ఈ శాపానికి రెచ్చిపోయినటువంటి నందీశ్వరుడు, ఓ బ్రాహ్మణోత్తములారా, దక్షుడు శివుణ్ణి శపించినా కూడా మీరు చూస్తూ ఊరుకున్నారు కాబట్టి బ్రాహ్మణులు శూద్రులకు పురోహితులై దాన ధర్మాలు పట్టుకోండి. ఈ బ్రాహ్మణులంతా కూడా దరిద్రంతో బాధపడండి. పండితులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా బ్రహ్మ రాక్షసులుగా జన్మించండి అని చెప్పేసి మళ్లీ శాపం పెట్టాడు. సభలో ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా గగ్గోలు పెట్టారు. అప్పుడు శివుడు కల్పించుకుని, నందీశ్వర, బ్రహ్మద్వేషము, అన్నద్వేషము రెండూ కూడా పనికిరావయ్యా, కాబట్టి శాంతించు అన్నాడు. శివుడి యొక్క మాటలు విన్నటువంటి నందీశ్వరుడు శాంతించాడు. సరే, ఎవరి స్థానాలకు వాళ్ళు కదిలి వెళ్లిపోయారు. యజ్ఞం పూర్తయిపోయింది. దక్షుడు మాత్రం సమయం దొరికినప్పుడల్లా శివుణ్ణి అవమానించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒకసారి దక్ష ప్రజాపతి బృహస్పతి శవనము అనేటటువంటి యజ్ఞాన్ని ఏర్పాటు చేసి ఆ యజ్ఞానికి దేవయక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య నాగగణాలను అందరినీ కూడా ఆహ్వానం చేశాడు. కాని శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు, సతీదేవిని పిలవలేదు, కనీసం కబురు కూడా చెయ్యలేదు. యజ్ఞం ప్రారంభమైంది. ఋత్విక్కులు వేదమంత్రాలు చదువుతూ ఉన్నారు. భృగు, మరీచి, దధీచి మొదలైనటువంటి శివభక్తులంతా కూడా ఈ యాగానికి శివుడు ఎందుకని రాలేదు అని దక్షుణ్ణి అడిగారు. దానికి శివుడు భూత ప్రేత పిశాచాలకు అధిపతి, అతడు ఇక్కడికి రావడానికి వీల్లేదు అని సమాధానం చెప్పాడు దక్షుడు. ఆ మాటలు విన్నటువంటి వాళ్ళు, ప్రజాపతి, శివుడు మంగళకరుడు, అతడు లేనటువంటి చోట అమంగళం జరుగుతుంది, కాబట్టి మేము ఇక్కడ ఉండం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వామదేవుడు, గౌతముడు, అలాదుడు మొదలైన వాళ్లు కూడా వాళ్ళని అనుసరించారు. అంటే వాళ్లు కూడా ఇక్కడి నుంచి ఈ యాగశాలలోంచి నిష్క్రమించారన్నమాట. దక్షుడు వీళ్ళెవరిని కూడా లెక్క చేయలేదు, యజ్ఞాన్ని మాత్రం ప్రారంభం చేశాడు. సతీదేవి కైలాసంలో చిలకత్తులతో కలిసి విహరిస్తూ ఉన్నది. ఆకాశంలో పయనించి విమానాల్లో దేవతలు, గంధర్వులు అందరూ కూడా వెడుతూ ఉన్నారు. అప్పుడు ఆవిడ చిలకత్తలను పిలిచి వీళ్ళంతా ఎక్కడికి వెడుతున్నారు అని అడిగింది. అమ్మా, దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉన్నాడు, ఆ యజ్ఞం చూడటం కోసం అని చెప్పి వీళ్ళందరూ వెళుతూ ఉన్నారు అన్నారు చెలికత్తెలు. తండ్రి చేసేటువంటి యాగానికి తను కూడా వెళ్లాలి అనుకున్నది సతీదేవి. కాని అదే మాట తన చెలికత్తెలను అడిగింది, మనం వెళ్ళటం లేదా అని. అమ్మా, మనకు ఆహ్వానం రాలేదు అన్నారు. మనకు ఆహ్వానం ఎందుకు? నేను సాక్షాత్తు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెని, తండ్రి నన్ను ఆహ్వానించడం ఏమిటి? నాకు ఆహ్వానం పంపించకపోయినా పర్వాలేదు, నా తండ్రే కదా, నేను వెళతాను అని చెప్పి ఈశ్వరుడి దగ్గరికి పోయి తండ్రి చేసేటువంటి యాగాన్ని గురించి చెప్పి, నాథా, మనం కూడా యాగానికి వెళదాము అన్నది. పిలవని పేరంటానికి వెళ్లొద్దు అన్నాడు శివుడు. కాదు, నువ్వు రాకపోతే మానేయి, కనీసం నేను ఒంటరిగానైనా సరే ఆ యాగానికి వెళ్లి తీరతాను అంది. భార్య యొక్క మాటను కాదనలేదు ఈశ్వరుడు. భూతగణాలు తోడిచ్చి సతీదేవిని యాగానికి పంపించాడు. ఆ భూతగణాలని వెంటబెట్టుకుని సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తల్లి ఈవిడ రావటం, కుమార్తె రావటం చూసింది, మనసారా ఆహ్వానించింది. సతీదేవి యొక్క అక్కలు, చెల్లెళ్ళు మాత్రం పొడి మాటలు మాట్లాడారు అంతేగాని ఆప్యాయంగా పలకరించలేదు, మాట్లాడలేదు, లోపలికి రమ్మనలేదు. ఏమింత పరిమాణానికి, ఈ పరిణామానికి ఆశ్చర్యపోయినటువంటి సతీదేవి తండ్రి దగ్గరికి వెళ్ళింది. తండ్రి, నేను యాగానికి వచ్చాను అంది. తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉన్నాడు. తల ఎత్తి చూశాడు, తల ఉంచుకుని మళ్లీ యాగం చేస్తూ ఉన్నాడు. తండ్రి, నేను వచ్చాను అంది సతీదేవి. నిన్ను ఎవరు రమ్మన్నారు అన్నాడు. నిన్ను పిలవలేదు అన్నాడు. నీ భర్త భూతనాథుడు పిశాచనాయకుడు, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు, పుర్రెల మాల ధరిస్తూ ఉంటాడు, కాబట్టి అతడు అపవిత్రుడు. అతడి భార్య అయినటువంటి నువ్వు కూడా అపవిత్రాలువే అయిపోయావు, కాబట్టి నీకు గాని నీ భర్తకు గాని ఈ యాగశాలలో ప్రవేశం లేదు, తక్షణం ఇక్కడి నుంచి వెళ్లిపో అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి సతీదేవికి ఏమీ తోచలేదు. పుట్టింట్లో ఘోరమైనటువంటి అవమానం జరిగింది, భర్త మాట కాదు అని చెప్పేసి యాగానికి వచ్చింది, వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది. ఇంత అవమాన భారంతో ఇంటికి వెళ్లలేదు, ఇక్కడ ఉండలేదు, ఏం చేయాలి? మరణమే శరణ్యం. అందుచేత యోగాగ్నిని సృష్టించి అందులో దగ్ధమైపోయింది సతీదేవి. ఆవిడతో పాటు వచ్చినటువంటి పిశాచ గణాలన్నీ కూడా యాగశాలను బీభత్సం చేయడానికి పూనుకున్నాయి. భృగు మహర్షి దక్షిణాగ్నిలో అభిచారికాహమం చేసి ఆ యొక్క భూతగణాలన్నింటినీ కూడా శాంతపరిచాడు. పిశాచగణాలు పరిగెత్తుకుంటూ పోయి శివుడి దగ్గరికి వెళ్లి ఆ జరిగినటువంటి విషయం అంతా కూడా ఆయనకు వివరించాయి. శివుడు కోపంతో హుంకరించి తన జటాజూటంలోని ఒక జడను లాగి నేల మీద వేసి కొట్టాడు. అందులో నుంచి భద్రకాళి వీరభద్రుడు భయంకరమైనటువంటి వికటాసం చేస్తూ వచ్చారు బయటికి. భృంగి తదితరమైనటువంటి పిశాచగణాలన్నీ కూడా వెంటరాగా ఈ వీరభద్రుడు భద్రకాళి ఇద్దరూ కూడా దక్షిణ యొక్క యజ్ఞ వాటికి బయలుదేరారు. వారి రాకతో అకాల ప్రళయం వచ్చినట్టుగా అయిపోయింది. యజ్ఞవాటికలో సభాసదుల యొక్క మొహాలన్నీ కూడా కాంతిహీనమైపోయినాయి. ఆకాశం నుంచి నక్షత్రాలు నేల మీదకి రాలిపోయినాయి. దక్షిణ యొక్క ఎడమ కన్ను అదిరిపోయింది. అపశకునాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసినటువంటి సభాసదులు ఎక్కడి వాళ్లు అక్కడే పారిపోయారు. కానీ ఈ పిశాచగణాలు మాత్రం వాళ్ల వెంటబడి పట్టుకుని చితకబాదినాయి. వీరభద్రుడు యాగశాలలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకుని హింసించాడు. చివరికి దక్షుడి యొక్క తలగాస్త నరికి దక్షిణాగ్నిలో హోమం చేశాడు, అంటే హోమకుండంలో పారేశాడు. ఇంకా కోపం చల్లారక విలయతాండవం చేస్తూ ఉన్నాడు, వికటాట్టహాసాలు చేస్తూ ఉన్నాడు. రుత్రిక్కులను కూడా పట్టుకుని క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు. యాగశాలంతా కూడా చిన్నాభిన్నం చేసి పారేశాడు. దక్షుడి యొక్క భార్య కొందరు దేవతలతో వచ్చి వీరభద్రుని భద్రకాళిని కూడా శాంతించమని పరిపరి విధాల ప్రార్థించింది. వాళ్లు శాంతించి కైలాసానికి తిరిగి వెళ్లిపోయారు. దక్ష ప్రజాపై తలపెట్టినటువంటి యజ్ఞంగా సర్వనాశనమైపోయింది. ఈ రకంగా యజ్ఞం గనక మధ్యలో ఆగిపోయినట్లయితే లోకాలకన్నింటికీ కూడా అరిష్టం వాటిల్లుతుంది. ఈ విషయాన్ని తెలిసినటువంటి బ్రహ్మ విష్ణువు మొదలైనటువంటి దేవతా ప్రముఖులంతా కూడా శివుడి దగ్గరకు వెళ్లి, ఈశ్వర నీకు తెలియందేం లేదు, యజ్ఞం గనక పూర్తి కాకుండా ఇట్లా ఆగిపోయినట్లయితే అశుభం జరుగుతుంది, లోకాలన్నింటికీ కూడా ఈతి బాధలు తప్పవు, కాబట్టి ఏ రకంగా అయినా సరే ఈ యజ్ఞాన్ని పూర్తి చేయించవలసింది అని బతిమాలారు. వాళ్ల యొక్క ప్రార్థనను మన్నించినటువంటి వాడై శివుడు యజ్ఞశాలకు వచ్చాడు. ఆ వచ్చినటువంటి ఈశ్వరుడు తన యొక్క దూతలను పంపించి రీత్విక్కులందరినీ కూడా మళ్లీ వెనక్కి పిలిపించాడు. దక్షుని యొక్క తల హోమకుండంలో పడి మాడి మసైపోయింది. దక్షుడికి మొండె ఒకటే ఉంది, తల లేదు. కాబట్టి ఉత్తర దిశగా తల పెట్టి పడుకున్నటువంటి ఏ ప్రాణికైనా సరే తల నరికితేమన్నాడు శివుడు. శివుడి యొక్క భటులు వెళ్లి అంతా వెతికారు. అలా పడుకున్నటువంటి ఒక మేక కనిపించింది వాళ్లకి. ఆ మేక తలగాస్త నరికి పట్టుకొచ్చారు. దాన్ని దక్షుడి యొక్క శరీరానికి అంటించారు. దక్షుడు పునర్జీవితుడై యాగం పూర్తి చేశాడు. ఆ తరువాత దక్ష ప్రజాపతి పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకుని క్షమించమని పరిపరి విధాలా ప్రార్థించాడు. శంకరుడు అనుగ్రహించి దక్షుడు చేసినటువంటి ఆ యజ్ఞం చేసినటువంటి స్థలం ఉన్నదే అది ఇక మీద దక్షవాటిక అని పిలువబడుతుంది అని వరవిచ్చాడు. ఈ రకంగా తనకు అపకారం చేసినటువంటి ఆ దక్ష ప్రజాపతిని కూడా క్షమించి మళ్లీ అతన్ని పునర్జీవితుణ్ణి చేశాడు ఈశ్వరుడు.